ప్రియనైనా ఆత్మబంధువులారా, ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎవరి మార్గాన వారు అనుసరించవచ్చు, కానీ పొందవలసిన గమ్యం ఏమిటో తెలియాలి అందరికీ. ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గంలో వారు ప్రయాణం చేయవచ్చు. కానీ ఆచార్యులు వారు అన్నారు, మనం పొందవలసిన గమ్యానికి సంబంధించిన అవగాహనకి లేకపోతే వాడు మూఢుడు అన్నారు. ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేయొచ్చు, ఎవరికి ఏ గురువును ఆరాధించాలంటే, ఏ దేవతాపురుషుని ఆరాధించాలంటే వారిని ఆరాధించవచ్చు. కానీ పొందవలసిన గమ్యం ఏమిటో తెలిసి ఉండాలి. ఆ పొందవలసిన గమ్యం గురించి మనకు సరైన అవగాహన లేకపోతే అది మూఢత్వం అని ఆచార్య స్వాముడు వారు చెప్పారు. ఈ భౌతిక విషయంలో అలాగే వ్యవహారిక విషయాల్లో మనకు సరైన జ్ఞానం లేనప్పుడు ఇతరుల చేత మనం మోసగించబడతాం, వ్యవహార జ్ఞానం మనకు లేనప్పుడు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా దేన్ని సాధించవలసింది ఏమిటి, పొందవలసింది ఏమిటి, మన గమ్యం ఏమిటి అనేటువంటి అవగాహన మనకు లేనప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇతరుల చేత మోసగించబడటానికి అవకాశం ఉంది. అందుచేత విషయం మీరు బాగా శ్రవణం చెయ్యాలి. ఇది ఇతర మతాల్లో కంటే మన హిందూ మతంలో పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, శ్రవణానికి ప్రాముఖ్యత తక్కువ. సబ్జెక్టు బాగా శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. శ్రవణం చేయకపోతే మీకు మననం చేయడానికి అవకాశం లేదు, మరణం చేసిన దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. అంటే మీరు బాగా శ్రవణం చెయ్యాలి, విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా శ్రవణం చెయ్యాలి. ఈశ్వరుడు చెప్పినటువంటి విషయాన్ని, గురువు చెప్పినటువంటి విషయాన్ని బాగా శ్రవణం చెయ్యాలి. ప్రతి మానవుడికి సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. ఆ సుఖము, శాంతి, ఆనందము మనకు లేకపోతే మనకి జీవించాలని ఉండదు, జీవితం పట్ల విరక్తిగా ఉంటుంది. మనకి శాంతి కుదిరితే, సుఖం కలిగితే 100 సంవత్సరాల జీవితం 100 క్షణాల్లో వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఆ శాంతి కుదిరితే, ఆ శాంతి అది ఎక్కడ ఉందంటే మన హృదయంలోనే ఉంది. అంటే మోక్షం అన్నా, నిర్వాణం అన్నా, స్వర్గరాజ్యం అన్నా ఒకటే. మీలోంచి నేను విడుదల పొందటం మోక్షం కాదు, లేకపోతే నాలోంచి మీరు విడుదల పొందటం మోక్షం కాదు, నా నుండి నేనే విడుదల పొందటం మోక్షం. అంటే ఏదైతే మన హృదయంలో ఉంటుంది మోక్ష సామ్రాజ్యం, ఆ శాంతి సామ్రాజ్యం మన హృదయంలో ఉంటుంది, సుఖ సామ్రాజ్యం కూడా మన హృదయంలో, సుఖ సముద్రం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. అది ఎప్పుడు మనకి ఆ సుఖ సముద్రం ఎప్పుడు పొంగుతుందంటే, మనం ఎవరో మనకి తెలియబడితే ఆ సుఖ సముద్రం మనకి పొంగుతుంది, పొంగి సహస్రానికి అందుతుంది. అంటే నేను మోక్షానుభవం పొందటానికి, ఆ పరమసుఖం నేను పొందటానికి, ఆ పరమశాంతి, శాశ్వత శాంతి నేను పొందటానికి నాకు నేనే అడ్డొస్తున్నాను, కానీ మీరెవరూ అడ్డు రావటం లేదు. అహం అతీతకం నిజ విభానకం మహదిగం తపో రమణ వాడ్యం. అంటే అహం వృత్తి లేదు, జాగ్రత్త అవస్థలో ఎక్కువ మనకు అహంకారం ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది. మన అహంభావన మనం చేసే పనిలో, మనం మాట్లాడే మాటలో అహంభావన కలగజేసుకుంటూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మనకు పనికిరాని వస్తువులను తీసో పక్కన నిలబడతాము. మనం చేసుకునే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, మన చేతలో, మన మాటలో సాధ్యమైనంత వరకు అహంభావన కలగజేసుకోకుండా చూడాలి. దాని ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి, అహంభావన యొక్క ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి. అంటే తపస్సు అంటే కేవలం నిరాహారంగా ఉండటమే తపస్సు కాదు, లేదా ఒక నామాన్ని మీరు జపించటమే తపస్సు కాదు. మీరు అహం వృత్తిని, అజ్ఞానాన్ని తగ్గించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నమే తపస్సు. అహం వృత్తి యొక్క మూలాన్ని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడవుతాడు. వాడి శరీరం మరణించక ముందే ఎవడైతే తన యొక్క అహం వృత్తి యొక్క మూలాన్ని తెలుసుకున్నాడో, ఈ నేను అనే తలంపు యొక్క మూలాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో, అప్పుడు ఈ శరీరం శవం అవ్వకముందే ఆ నేను అనే తలంపు యొక్క మూలాన్ని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడవుతాడు, ఆ మోక్ష సుఖాన్ని పొందుతాడు. అంటే మనకు వేదం కూడా ఏమని చెబుతానంటే, నీకు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత చదువు ఉన్నా, నీకు ఎంత కీర్తున్నా, నీకు మంచి సంతానం ఉన్నా నీకు మోక్షం రాదు. ఇవన్నీ భౌతిక సంబంధించినటువంటి విషయాలు. మరి ఎలాగ వస్తుందంటే మోక్షం, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎవడగా ఉన్నావో నీ హృదయంలో భగవంతుడు, నీ శరీరం మరణించిన మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, ఆ హృదయంలో ఉన్న వస్తువుని ఒక అమృత వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, చైతన్యం ఉంది, ఆత్మ ఉంది, అల్టిమేట్ లైట్, అల్టిమేట్ ట్రూత్, ఆ నేకెడ్ ట్రూత్, ఆ చావు లేని స్థితి ఒకటి నీ హృదయంలో ఉంది. దాని కనుక ఈ దేహం మరణించక ముందే నీ హృదయంలో నా సత్య వస్తువు, నీ సద్వస్తువుని కనుక నువ్వు ఎరుకులోకి తెచ్చుకుంటే, అప్పుడు నువ్వు జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందుతావు, అజ్ఞానంలోంచి విడుదల పొందుతావు, అంటే దుఃఖంలోంచి విడుదల పొందుతావు, టెన్షన్లోంచి విడుదల పొందుతావు. అంటే వస్తువు అనేది నీ భగవంతుడు నీ హృదయంలోనూ ఉన్నాడు. ఈ మనస్సు బాహ్యముఖంగా వెళ్లే వాళ్ళకి గుళ్ళో దేవుళ్ళు అంటే ఇష్టం. మనస్సు నిరంతరము కొంతమందికి బాహ్యముఖంగా పరిగెడుతూ ఉంటుంది, వాళ్ళకి బాహ్యంగా ఉన్న దేవుళ్ళు అంటే బాగా ఇష్టం. కొంతమందికి మనస్సు అంతర్ముఖంగా పరిగెడుతూ ఉంటుంది, అంతర్దృష్టి కలుగుతూ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి సహజంగా బాహ్య దృష్టి ఉంటుంది, కొంతమందికి అంతర్దృష్టి ఉంటుంది. ఆ అంతర్దృష్టి ఉన్నవాడికి హృదయంలో దేవుడు అంటే ఇష్టపడతాడు వాడు, అంతర్దృష్టి ఉన్నవాడు. బాహ్య దృష్టి ఉన్నవాడు హృదయంలో దేవుడు అంటే ఇష్టపడ్డ, గుళ్ళో ఉన్న దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడతాడు. అంతేత మనం సత్పురుషులు సహవాసం కనుక చేస్తే మన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. లోక విచారణ చేస్తుంటే మన మనస్సు బాహ్య విషయాలకి ఆకర్షించబడుతుంది. అలా కాకుండా ఆత్మవిచారణ చేస్తుంటే, శాస్త్రాన్ని శ్రవణం చేస్తుంటే, పెద్దలను కనుక సేవిస్తే, మహాత్ములను కనుక సేవిస్తుంటే, వారి మాటలను మనం శ్రద్ధగా విని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ మనిషికి అంతర్దృష్టి కలుగుతుంది. విషయాలను శ్రవణం చేస్తుంటే మనస్సు లోకం వైపుకి ఆకర్షించబడుతుంది. ఆత్మ గురించి, చైతన్యం గురించి, భగవంతుడి గురించి, సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు గురించి మనం శ్రవణం చేస్తుంటే మనస్సు ఈశ్వరుడు వైపుకి ఆకర్షించబడుతుంది. ఈశ్వరుడు వైపుకి ఆకర్షించబడితే దాని అంతర్దృష్టి అన్నారు. విషయాల వైపుకి ఆకర్షించబడుతుంటే దండలం నిష దృష్టి అన్నారు. అంటే ఇప్పుడు ఈ శ్రవణం ఎందుకు చేయాలంటే అంతర్దృష్టి కలగటం కోసం. ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయటం ఎందుకంటే, గురువులు చెప్పిన మాట మనం శ్రవణం చేయటం ఎందుకంటే, బాహ్యంగా ఉన్నటువంటి మనస్సుని లోపలికి పంపించడం కోసం. అంటే హృదయాభిముఖంగా దాన్ని ప్రయాణం చేయించడం కోసం, హృదయాభిముఖంగా దాన్ని తోలికెళ్ళటం కోసం మనస్సుని శాస్త్రాన్ని శ్రవణం చేయమని పెద్దలు చెప్పారు. భగవంతుడు ఏమని చెప్పాడంటే, అందరి హృదయాల్లోనే ఉన్నానని చెప్పాడు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే అందరి హృదయంలో భగవంతుడు ఉన్నప్పటికీ ఆయన మన అనుభవంలోకి రాకపోవడానికి కారణం ఎవరు ఇతరులు కారణం కాదు, సమాజం కారణం కాదు, ప్రభుత్వం కారణం కాదు. నాకున్న అలవాట్లు, నాకున్న పైచ్యం, నాకున్న పొగరబోత్తనం, నాకున్న అభినయమే నా హృదయంలో ఉన్న వస్తువు నాకు చేతికి అందకుండా చేస్తాను. అంటే ఇప్పుడు నాలోంచి నేను విడుదల పొందటమే మోక్షం. నాకున్న రాంగ్ థింకింగ్లోంచి, నాకున్న రాంగ్ హ్యాబిట్స్లోంచి నేను విడుదల పొందటమే మోక్షం. కానీ మీలోంచో లేదా అత్తలోంచి కోడలో, కోడలోంచి అత్త విడిపోవటం మోక్షం కాదు. మోక్షం అంటే విడుదల. ఎవరి నుంచి విడుదల? ఎవరో సమాజంలోంచో మరొకరిలోంచో విడుదల కాదు. తనకున్న అజ్ఞానంలోంచి, తనకున్న అహం వృత్తిలోంచి, తనకున్న బానిస బుద్ధిలోంచి, తనకున్న దేహ బుద్ధిలోంచి విడుదల పొందటమే మోక్షం. భగవంతుడు, వాసుదేవ స్వామివారు భగవద్గీతలో మూడు విషయాలు విడిచిపెట్టమన్నారు. మూడు విషయాలను పట్టుకోమన్నారు. పట్టుకోమన్న విషయాలు చెప్పారు, విడిచిపెట్టమన్న విషయాలు చెప్పారు. రాగాన్ని విడిచిపెట్టమన్నారు, భయాన్ని విడిచిపెట్టమన్నారు, కోపాన్ని విడిచిపెట్టమన్నారు. రాగం అంటే ఏమిటి? కోరిక. రాగం అంటే ఏమిటి? కోరిక. మన అందరికీ భయం ఏంటంటే కోరిక లేకపోతే మనకేమీ రాదు ఏమని. కోరిక లేకపోయినా మన ఒంటి మీద మనది ఏదో జరుగుతుంది. అంటే మనకి కోరిక లేకపోయినా మనకు జరగవలసిన యోగ్యత ఉంటే అది జరుగుతుంది. అంటే శక్తి ఈశ్వరుడిది, కానీ కోరికకి శక్తి లేదు. భగవంతుడిది శక్తి, భగవంతుడిది చైతన్యానికి శక్తి ఉంది, భగవంతుడికి శక్తి ఉంది, మనకు కోరికకి శక్తి లేదు. కానీ కోరిక లేకపోతే మనకి పని అవదేమనుకుంటాం. కోరిక లేకపోయినా పని అవుతుంది మన దేహ ప్రారంభంలో ఉంటే. కోరికకి దూరంగా ఉండు, తర్వాత భయపడకు. సర్వసాధారణంగా ఈ అహంకారం ఇంకొకళ్ళ అహంకారాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటారని కూర్చో మన ఇంట్లో అనుకుంటూ ఉంటాం. వారేమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు అనుకునేది అహంకారం. ఈ అహంకారం అహంకారం ఏమనుకుంటుందని ఆలోచిస్తూ ఇంటికాడ కూర్చోవడం, కాలక్షేపం చేయటం, ఈ రోజు సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ముసలితనం వస్తుంది, శ్మశానానికి వెళతాం. కొంతమంది ఇంటి దగ్గర కూర్చుని జరిగిపోయిన గొడవలన్నీ తెరపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. ఎప్పుడు కూడా మన వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోవాలి. కానీ జరిగిపోయిన గొడవలు రోజు తెరపెట్టుకుంటే దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. ఈ లోపల రోజులు జారిపోతూ ఉంటాయి. ప్రతి మానవుడికి నేననే తలంపు వచ్చింది. నేననే తలంపు వచ్చిన తర్వాత దేహానికి సంబంధించిన తలంపు వస్తుంది. నేననే తలంపు రాకముందు దేహానికి సంబంధించిన తలంపు రాదు. అంటే నేననే తలంపు వచ్చిన తర్వాతే వాడికి భయం కలుగుతుంది. నేననే తలంపుకే ఇతరులు ఉన్నారు, కానీ చైతన్యానికి కానీ ఆ లోపల స్వరూపానికి కానీ భగవంతుడికి కానీ ఇతరులు లేరు. జ్ఞానానికి ఇతరులు లేరు, అజ్ఞానానికే ఇతరులు ఉన్నారు. సత్యానికి ఇతరులు లేరు, అసత్యానికే ఇతరులు ఉన్నారు. కోరిక వచ్చినా, భయం వచ్చినా, కోపం వచ్చినా వీటికి ద్వైత బుద్ధి కారణం. ఈ సంసారానికి కూడా ద్వైత బుద్ధే కారణం. అంటే ఈ ద్వైత బుద్ధిలోంచే ఇవన్నీ వస్తాయి. కోరిక వస్తుంది, భయం వస్తుంది, కోపం వస్తుంది. ఆధ్యాత్మిక విషయం అటు ఉంచండి. కొంతమందికి ప్రతి చిన్న విషయానికి కోప పడుతూ ఉంటారు, కోపం వస్తూ ఉంటుంది. అది అంటే ఆ కోపం వల్ల భౌతికంగా కూడా నష్టపోతాం. ఆధ్యాత్మిక విషయం అటు ఉంచండి. ఎక్కువ తొందరగా కోపం వచ్చేవాడికి, ప్రతి చిన్న విషయానికి కోపం పడేవాడికి భౌతికంగా కూడా వాడు నష్టపోతాడు. అంటే వాడి బుద్ధి యొక్క లోతులు పెరగవు, హృదయం యొక్క లోయలు పెరగవు, ఆలోచన శక్తి పెరగదు. తొందరగా కోపం వచ్చేవాడికి ఆలోచన శక్తి ఉండదు. అంటే తర్వాత హృదయం యొక్క లోతులు కూడా పెరగవు. అంటే ఈ మూడాటిని విడిచిపెట్టు. ఎందుకు విడిచిపెట్టాలి? మీరు ఎవరైనా లేచి భగవంతుడు చెబితే మాకు విడిచిపెట్టాలని ఎక్కడ ఉందా? మేము విడిచిపెట్టాం అంటారు. అంటే మీరు ఎవరు ఏ మతంలో ప్రయాణం చేసినా, ఎవరు ఏ గురువును ఆశ్రయించినా, ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, మానవుడు దుఃఖం లేని స్థితికి వెళ్ళాలి. అది మతం యొక్క గమ్యం. ఏ మతం యొక్క గమ్యం ఏంటంటే అది బుద్ధుడు చెప్పనివ్వండి, మహమ్మదు చెప్పనివ్వండి, యేసు చెప్పనివ్వండి, మన రాముడు, మన కృష్ణుడు, మన అవతార పురుషుడు చెప్పనివ్వండి, మానవుడిని దుఃఖము లేని స్థితికి తీసుకువెళ్ళాలని. టెక్నాలజీ కానీ సైన్స్ కానీ మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకువెళ్ళలేదు. కానీ బాడీకి కొన్ని కంఫర్ట్స్ ఇస్తాయి. టెక్నాలజీ ఉందనుకోండి, బాడీకి కంఫర్ట్ ఇస్తుంది, కానీ మైండ్కి కంట్రోల్ ఇవ్వలేదు. సైన్స్ కొంత బాడీ కంఫర్ట్ తెచ్చి పెడుతుంది మనకి, కానీ మైండ్ కంట్రోల్ ఇవ్వలేదు. అంటే మన మైండ్ మనం నియమించుకుంటేనే కానీ మన ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖపడే అవకాశం లేదు. మన మైండ్ని మనం నియమించుకోవాలి. అంటే కృష్ణుడు చెప్పాడు గీతలో, నీ మనస్సు నీకు స్నేహితుడిగా ఉండాలి, కానీ విరోధిగా ఉండకూడదని. అంటే నీ మనస్సు నీకు స్నేహితుడిగా ఉంటే నీకు బాహ్యంగా ఉన్న అనేక వేరే మంది చేసే స్నేహితులు చేసే సహాయం నీ మనస్సే నీకు చేసి పెడుతుంది. నీ మనస్సు నీకు విరోధంగా ఉంటే ఇతరులు ఎవరైనా నీకు సహాయం చేద్దాం అనుకున్నా వాళ్ళు సహాయం చేయలేరు. అంటే నీ మనస్సును స్వాధీనం చేసుకుంటే అది స్నేహితుడిగా మారుతుంది. నీ మనస్సును స్వాధీనం చేసుకోకపోతే నీ మనస్సే నీకు విరోధిగా మారుతుంది. అంటే నీ రహస్యం ఎక్కడుందంటే మనస్సులోనే ఉంది. మనస్సు బాహ్యంగా విజృంభిస్తుంటే బంధం, మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేసి హృదయంలో అణిగిపోతే మోక్షం. భగవంతుల్లో మన మనస్సు నిలబెడితే, హృదయంలో మన మనస్సు నిలబెడితే, చైతన్యంలో మన మనస్సును ప్రవేశపెడితే కొంతకాలానికి మనస్సు అక్కడ కరిగి నశిస్తుంది. మీ జ్ఞానికి మనస్సు ఉంటుంది, అజ్ఞానికి మనస్సు ఉంటుంది, ఇద్దరికి ఒక తేడా ఉంది. నేను మిమ్మల్ని ఎలా గుర్తిస్తున్నాను, రమణ మహర్షి, రామకృష్ణుడు, కృష్ణుడు కూడా మిమ్మల్ని అలా గుర్తిస్తాడు. వీరు సుబ్బమ్మని, వీరు ఎల్లమ్మని వాళ్ళు కూడా గుర్తి తెలుస్తూ ఉంటుంది. అయితే భగవంతుడికి కూడా తెలుస్తూ ఉంటుంది గుర్తు. అజ్ఞానికి మనస్సు ఉంది, జ్ఞానికి మనస్సు ఉంది. జ్ఞాని కూడా లోకంలో పనిచేస్తున్నాడు, అజ్ఞాని కూడా పనిచేస్తున్నాడు, ఇద్దరు పనిచేస్తున్నారు. అయితే తేడా ఏమిటంటే, అజ్ఞాని యొక్క మనస్సు వాడు అహంకారం స్వాధీనంలో ఉంటుంది, అది. జ్ఞాని మనస్సు చైతన్యం యొక్క స్వాధీనంలో ఉంటుంది. మూడు విడిచిపెట్టమన్నాడు. ఎందుకు విడిచిపెట్టమన్నాడు? నువ్వు కోరికను విడిచిపెట్టమనుకో, దేహం కూడా నీడ ఎలా వస్తుందో ఈ నీకు ఈ కోరిక ఉన్న జ్ఞాని కూడా దుఃఖం కూడా అలాగొస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఆ భయం నిజంగా ఎందుకు వస్తున్నట్టు ఏదో ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళ మనస్సులో. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఏదో ఊహించుకుంటారు. ఇమాజినేషన్ వల్ల భయం వస్తుంది. ఆ భయం వల్ల వాడికి దుఃఖం వస్తుంది. వాడికి తర్వాత ఏం కోపం, కోపం వల్ల కూడా మనిషికి దుఃఖం వస్తుంది. అంటే ఏ కారణాల వల్ల నీకు దుఃఖం ఉత్పత్తి అవుతుందో ఆ కారణం విడిచిపెట్టు. భయం వల్ల నీకు దుఃఖం వస్తుంది, కోపం వల్ల నీకు దుఃఖం వస్తుంది, కోరిక వల్ల నీకు దుఃఖం వస్తుంది. అంటే అవి విడిచిపెడితే దుఃఖం కూడా నశిస్తుంది. మూడు విడిచిపెట్టమన్నాడు, మూడు పట్టుకోమన్నాడు. ఆ పట్టుకోమన్న విషయాలు ఏంటంటే, యజ్ఞ దాన తపస్సులు. ఈ యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టొద్దని పరమేశ్వరుడు చెప్పాడు. యజ్ఞం అంటే అగ్నిహోత్రంలో కేవలము నెజ్జిని హోమం చేయడం కాదు. యజ్ఞం అంటే కేవలము ఏదో అగ్నిహోత్రం, రోజు అగ్నిహోత్రంలో ఒక మీరు ఆవులయ్యని హోమం చేయటమే యజ్ఞం కాదు. కర్మఫలాన్ని ఆశించకుండా స్వార్థాన్ని కొంచెం తగ్గించుకుని పని చేస్తే అది యజ్ఞం. కర్మఫలాన్ని ఆశిస్తే అది వేదంలో ప్రవృత్తి మార్గము అన్నారు. కర్మఫలాన్ని ఆశించకుండా నువ్వు పని చేస్తే అది నివృత్తి మార్గము అన్నారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. సంసారం సంసారం అంటే పెళ్లి చేసుకోవడమే సంసారం కాదు. సంసారం అంటే చాలా మంది ఉద్దేశం ఏంటి, పెళ్లి చేసుకుంటే సంసారం అని. పెళ్లి చేసుకోకపోయినా సంసారమే. ఎలా అంటే నీకు ఉదాహరణ చెబుతున్నాను. పెళ్ళే సంసారం కాదు. మీకు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే మీకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తే మీకు దుఃఖం వస్తుంది, అది సంసారమే. అది భౌతికమే. సంసారం అంటే కేవలం పెళ్ళే సంసారం కాదు. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే మీకు అహంకారం కనుక పెరుగుతుంటే, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తుంటే మీ అహంకారానికి గాయాలు తగ్గితే అది కూడా సంసార సుఖం లాంటిదే. మీకు అర్థమవుతుందే, అది కూడా పెళ్లి ఒకటే సంసార సుఖం కాదు. ఇది కూడా సంసారం. మనకు కూడా ఒకసారి పొంగి వస్తూ ఉంటాం, ఒకసారి కుంగిపోతూ ఉంటాం. ఆదివారం ఒకలాగా ఉంటాం, సోమవారం ఒకలాగా ఉంటాం. మనకి ఇష్టమైన వాడు చూస్తూ ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేని వాడు చూస్తూ ఒక రకంగా ఉంటాం. ఇవన్నీ కూడా సంసార లక్షణాలే. ఇదంతా జ్ఞాన లక్షణాలు కాదు, అవన్నీ అజ్ఞాన లక్షణాలే. అందుచేత మీరు భౌతిక, ఇవన్నీ భౌతికమైన విషయాలు. నేను చెప్పిన విషయాలను కూడా ఇక్కడ మీరు గ్రహించవలసింది మూడు ఆత్మలే. మీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం, అంటే మీ శరీరం ఈ భూమి మీద తిరుగుతున్నంత కాలం, మీ ఎకనమిక్ స్టేటస్, మీ సోషల్ స్టేటస్, మీరు వేద పండితులైనా లేకపోతే మరొక పండితులైనా, మీరు సమాజంలో కొంచెం గౌరవంగా మీరు మసులుతున్నప్పటికీ ఈ మూడాకులు విడిచిపెట్టొద్దన్నాడు భగవంతుడు. మీ ముక్కులో గాలి ఎంతకాలం తిరుగుతుందో అంతకాలం మూడు విడిచిపెట్టొద్దన్నాడు. ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు తపస్సు. కర్తృత్వం లేకుండా నువ్వు పని చేస్తే అది కూడా యజ్ఞంతో సమానం. అది కొంతమంది పని చేస్తారు గొప్పల కోసం చేస్తారు. అంటే గొప్పల కోసం పని చేస్తే గొప్పలు వస్తాయి కానీ ఈశ్వర అనుగ్రహం రాదు. అది ఈ గొప్పలన్నీ కూడా మన శరీరం ఎంత నిజమో ఈ గొప్పలు కూడా అంతే నిజం. ఈ శవం ఎంత నిజమో ఈ లోకంలో ఉన్న గౌరవాలు, ఈ లోకంలో ఉన్న అగౌరవాలు, ఈ శవం ఎంత నిజమో ఈ గౌరవాలు అగౌరవాలు అంతే నిజం. అందుచేత నువ్వు చేసే పని నిర్మలంగా చెయ్యి, నెమ్మదిగా చెయ్యి, ఈశ్వరానుగ్రహం పొందటం కోసం ప్రయత్నం చెయ్యి. కేవలం ఎవరో నలుగురు ముగ్గురు ఎవరో భౌతికమైన దృష్టితోడు కాకుండా ఈశ్వరుడు సంతోషించే పనులు చెయ్యి. అని ఈశ్వరుడు ఏ పని అయితే చేయమన్నాడో అదే చెయ్యి. ఈశ్వరుడు నిషేధించిన పని చేయకు. అయితే ఈశ్వరుడు నిషేధించిన పని చేస్తే నీకు దుఃఖం వస్తుంది, భగవంతుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేస్తే మనకి శాంతి కలుగుతుంది. భగవంతుడు వద్దని చెప్పిన పని చేస్తే మనకు దుఃఖం కలుగుతుంది. అది అందుకని అన్ని బాగా దూరం ఆలోచించి చెప్పాడు పరమేశ్వరుడు. అయితే నువ్వు కర్మఫలాన్ని ఆశించకుండా కనుక నువ్వు పని చేస్తే అది యజ్ఞంతోడు సమానం. ఇప్పుడు ఇది కూడా జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు మనం నిర్వర్తించుకునే యజ్ఞం కూడా జ్ఞాన యజ్ఞం. అనేక యజ్ఞాలు చెప్పాడు పరమేశ్వరుడు. నీకున్నటువంటి అవకాశాలను బట్టి నీకు తెలివితేటలు ఉంటే తెలివితేటలు, నీకు ధనం ఉంటే ధనము, లేకపోతే మరొక శక్తి ఉంటే మరొక శక్తి, అది అది నీ కేవలం నీ సొంతానికే కాకుండా ఒకవేళ నీకు తెలివి ఉంటే ఆ తెలివిని 10 మందికి ఉపయోగించండి. అది కూడా యజ్ఞంతోడు సమానం. నీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం నీ యజ్ఞాన్ని విడిచిపెట్టకు. తర్వాత దానం. దానం అంటే సాత్విక దానం చేయమన్నారు. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో అది చెయ్యాలి. కొంతమంది దానాలు చేసి ఎలా ఉంటాయంటే వాళ్ళకి గౌరవం వస్తుందంటే దానం చేస్తారు, కానీ లేకపోతే చేయరు వాళ్ళు. అటువంటి దానాలు కాదు. అంటే పరమేశ్వరుడు సంతోషించాలి నువ్వు చేసి పనికి. అది ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, అది ఆ స్థలాన్ని బట్టి అది పరమేశ్వర ప్రీత్యర్థం నువ్వు పని చేస్తూ ఉండాలి. అంటే ఆ దానం చేస్తే నీవు ఎవరికైతే దానం చేసే వాడికి చల్లదనం కలగాలి, నీకు చల్లదనం కలగాలి. అంతేగాని ఈ లోకానికి సంబంధించిన పేరు సంపాదించడం కోసం నువ్వు దానం చేస్తే నీ పేరు వస్తుంది, కానీ ఈశ్వరుడి యొక్క కరుణకి, ఈశ్వరుని యొక్క కృపకి, ఈశ్వరుని యొక్క దయకి నువ్వు పాత్రుడు కావు. మనం ట్రైనింగ్ అవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాం, ఈ ప్లానెట్ మీదకి వచ్చాం. మనం జాగ్రత్తగా మనల్ని మనం పవిత్రం చేసుకుని మనం ట్రైనింగ్ అయ్యి మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. మనం 10 వాసనలతోటి ఈ భూమి మీదకి వస్తే కనీసం కొన్ని వాసనలైనా తగ్గించుకోవాలి మన శరీరం క్షేమం అవ్వకముందే. అంటే పునర్జన్మలకి కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలను రిడ్యూస్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు శరీరం ఉండగానే మనం ఈ ప్లానెట్ మీద ఉండగానే తపస్సు అంటే తపింపజేయటం. దేన్ని తపింపజేయటం అని, మనస్సుని తపింపజేయటం, ఇంద్రియాలని తపింపజేయటం. దానికి ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆహార శుద్ధిని బట్టి చిత్తశుద్ధి వస్తుంది. మనం తినే ఆహార విషయంలో, మనం మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది మాట్లాడినా ప్రియంగా ఉండాలి, అది ఇష్టంగా ఉండాలి, ఇతరులు క్షేమం కోరి మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు ఎదుటివాడి హృదయానికి వారికి శాంతి కలగజేయాలి. అంచేత మనం వాక్కు ఎక్కడి నుంచి రావాలంటే అహంకారంలోంచి రాకూడదు, హృదయంలోంచి రావాలి. మనం మాట్లాడే మాట ఎలా ఉండదు, హృదయంలోంచి రావాలి. రమణ మహర్షి గారి గురించి 2 మాటలు చెబుతారు. వర్డ్లెస్ టీచింగ్, యాక్షన్లెస్ యాక్షన్. రమణ మహర్షి గారు ఇలా కూర్చుని మాట్లాడక్కర్లేదట, మాటక్కర్లేకుండా మౌనంతో ఇతరులకు బోధించేస్తారట. నేను మీకు బోధిస్తున్నానంటే మాటలు చెబుతున్నాను. రమణ మహర్షి గారికి మాటలు అక్కర్లేదట, మాటలు అక్కర్లేకుండా మాటలతోటి పని లేకుండా బోధిస్తారట, మౌనంతో బోధిస్తారట. వర్డ్లెస్ టీచింగ్, యాక్షన్లెస్ యాక్షన్. అంటే కర్తృత్వం లేకుండా పనిచేసిన వాడు, అహంకారం లేకుండా పనిచేసేవాడు, బాడీ బౌండ్ అయిన పక్కన పెట్టి పనిచేసేవాడు, దేహబుద్ధి లేకుండా పనిచేసేవాడు ఉన్నాడు చూశాడు, వాడు చేసినా చెయ్యని వాడితోటి సమానం. అంటే నువ్వు పని చేస్తే ఎవడైతే కర్తృత్వం లేకుండా పని చేస్తున్నాడో, ఎవడైతే కర్మఫలాన్ని ఆశించకుండా పనిచేస్తున్నాడో, వాడు చేసినా చెయ్యని వాడితోడు సమానం. యాక్షన్లెస్ యాక్షన్, వర్డ్లెస్ టీచింగ్. అది యాక్షన్లెస్ యాక్షన్. అంటే కర్తృత్వం లేకుండా నువ్వు ఏ పని చేసినా చెయ్యని వాడితోడు సమానమే, అది నిన్ను చుట్టుకోదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే నీకు చాలా రోగాలు రావు. పైగా మనస్సు బాడీ నీకు కంఫర్ట్ గా ఉంటుంది. అంటే నీ మనస్సు నీ శరీరం స్వాధీనంలో ఉంటాయి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే. నియమములు అన్నిటిలోకి ఆహార నియమం ఉత్తమమైనది, ఉదాత్తమైనది. అది కూడా తపస్సుతోడు సమానం. చూడటానికి కళ్ళు ఎలాగ ఇచ్చాడు, నడవటానికి కాళ్ళు ఎలాగ ఇచ్చాడు, పని చేయడానికి చేతులు ఎలా ఇచ్చాడు, ఆలోచించుకోమని మనకు బుద్ధిని కూడా ఇచ్చాడు. అంటే మనం జాగ్రత్తగా మాట్లాడేప్పుడు ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు, ఏ పని చెయ్యాలి, ఏ పని చెయ్యకూడదు, ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే మన బుద్ధికి ఆలోచన కలగజేయాలి. ఆలోచన లేని పనులు చేయకూడదు. ఆలోచన లేని పనులు చేస్తే మనకు మనం పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాలి. అంటే బుద్ధిని భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే మనం ఆలోచన చేసుకోమని ఇచ్చాడు. అంచేదా బుద్ధి కూడా చాలా అవసరం మనకి. బుద్ధి కూడా ఈ బాడీకి డ్రైవర్ లాంటి వాడు. కారుకి డ్రైవర్ ఎటువంటి వాడో ఈ శరీరం అనే ఈ బాడీ అనే కారుకి బుద్ధి డ్రైవర్ లాంటి వాడు. అంటే బుద్ధిని డ్రైవర్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాఫీ తీసుకుంటావా లేకపోతే టైంకి భోజనం చేస్తావా, నిద్రస్తో గంట విశ్రాంతి తీసుకో తర్వాత డ్రైవ్ చేయొచ్చు అని మనం డ్రైవర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ డ్రైవర్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎక్కడో పడేస్తాడు మనల్ని. ఈ బాడీ అనే కారుకి డ్రైవర్ ఎవడంటే మన బుద్ధి. ఈ బుద్ధిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సత్పురుషులతో సహవాసం చేస్తే మన బుద్ధి బాగుపడుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మానవ జన్మ వచ్చిందంటే ఏదో కొన్ని సత్కర్మలు చేశావు నువ్వు, ఏదో కొంత పుణ్యకర్మలు చేశావు. మానవ శరీరం వచ్చింది, నర శరీరం వచ్చింది. అంటే ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. మనుష్యత్వం ముముక్షత్వం. కొంతమందికి అన్నీ కావాలి, మోక్షం కావాలి. కొంతమందికి ఏం అక్కర్లేదు, ముముక్షత్వ మోక్షం ఒకటే కావాలి. అన్నీ కావాలి, మోక్షం కావాలనుకున్న వాడికి మోక్షం రాదు. మోక్షం ఒకటే కావాలనుకునే దీక్ష వాడికి మోక్షం వస్తుంది. అది నీకు అర్థమవుతుంది. అంటే వాడు పని చేయడం ముద్దబ్బాయిలా ఉంటాడు, ధనసులా ఉంటాడని కాదు. ఆ మోక్షం కోరేవాడు కూడా వాడు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఆడు సమాజ మధ్యలో ఉన్నా, లేకపోతే ఏకాంతంగా జీవించినా, వాడు సన్యాసి అయినా, వాడు గృహస్థ అయినా, వాడు లక్ష్యం ఏదంటే మోక్షాన్ని సాధించాలని ఉంటుంది. వాడు ఏ పని చేస్తే ఈ పని చేస్తే మనం మోక్షం పొందడానికి సహకరిస్తుందా లేదని చూసుకుని పని చేస్తూ ఉంటాడు వాడు. అది అంటే కేవలము ఆ మోక్షం ఎవడైతే మోక్షకాంక్ష ఉందో పురుషార్థాలు మనకి ధర్మ అర్థ కామ మోక్ష నాలుగు పురుషార్థాలని చెబుతారు మనకి. నిజమైన పురుషార్థం ఒకటే, అది మోక్షం. అది అంటే ఆ పురుషార్థం ఒకటే నిజమైన పురుషార్థం ఏంటంటే మోక్షం. మిగతా మూడు పురుషార్థాలు స్వప్న సమారాలు. అంటే స్వప్నం ఎంత నిజమో మిగతా పురుషార్థాలు కూడా అంతే నిజం. మీరు సమాజంలో సమాజాన్ని విడిచిపెట్టి పారిపోక్కర్లేదు ఎక్కడికి. అంటే సమాజంలో ఉన్నా, మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీ యొక్క ప్రవృత్తిని బట్టి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ, మీరు మటుకి మీ లక్ష్యం మటుకి మీ గోల్ మీ ఎయిమ్ మటుకి మోక్షం మీద పెట్టుకోవాలి. భగవంతు ఏమని చెప్పాడంటే, నేను చెప్పుకునే మాటలు మీరు పరస్పరం మాట్లాడుకుంటూ, నాకు ఇష్టమైన పని మీరు చేస్తూ, నన్నే కేంద్రంగా పెట్టుకుని మీరు జీవిస్తుంటే నా స్వరూపాన్ని నీకు ఇస్తానని ఈశ్వరుడు చెప్పాడు. బాగా అర్థం చేసుకోండి. నీ కోరికతో సంబంధం లేకుండా, నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీకేదైనా వస్తే అది మిమ్మల్ని బంధించదు. కానీ మీరు కావాలని తెచ్చిపెట్టుకుంటే, గౌరవం కావాలి, అది కావాలి, ఇది కావాలని కావాలని తెచ్చిపెట్టుకునే ప్రతిదీ కూడా మిమ్మల్ని బంధిస్తాయి. అది అంటే మనం చేసే పని మన అజ్ఞానంలోంచి విడుదల పొందడానికి సహకరించాలి. మోక్షం అంటే ఏంటి? నాలోంచి నేను విడుదల పొందటం. నాకున్న అజ్ఞానంలోంచి, నాకున్న వాసనలోంచి, నాకున్న హ్యాబిట్స్ లోంచి, నాకున్న రాంగ్ థింకింగ్ లోంచి, నాకున్న రాంగ్ హ్యాబిట్స్ లోంచి నేను ప్రయత్నం చేసి నాలోంచి నేనే, నా మనస్సులోంచి నేనే, నా బుద్ధిలోంచి నేనే, నా పాడు బుద్ధిలోంచి నేనే విడుదల పొందటానికి నేను చేస్తున్న ప్రయత్నం సాధన. అది సాధన లేకుండా సిద్ధి కలగదని. సాధన చేసేవాడికి సిద్ధి కలుగుతుంది. మన హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవడైతే పొందాడో, దాన్ని ఎవడైతే సిద్ధింపజేసుకున్నాడో అదే సిద్ధి. సిద్ధి సిద్ధి అంటే నా హృదయంలో ఒక వస్తువు సిద్ధంగా ఉంది. షిరిడి సాయిబాబా సిద్ధ పురుషుడు అంటారనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే ఆయన హృదయంలో ఒక వస్తువు సదా సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవడైతే తెలుసుకున్నాడో, ఆ సిద్ధంగా ఉన్న వస్తువుని ఎవడైతే పొందాడో వాడే సిద్ధ పురుషుడు. అంటే ఆ సిద్ధ పురుషుడికి మనం నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఏమనుకుంటాడంటే, నాకు నమస్కారం చేస్తున్నాడే అనుకుంటాడు ఈశ్వరుడు కూడా. ఎవరికైనా ఒక జ్ఞానికి మనం ఇలా నమస్కారం పెడితే దేవుడికి కూడా నమస్కారం పెట్టినట్టే. ఇంకేదో జ్ఞాని దేవుని యొక్క స్వరూపమే. ఈ సేజ్ ఇది మైసెల్ఫ్ అని కృష్ణుడు చెప్పాడు. జ్ఞాని మాత్రమే నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు. జ్ఞానికి భేదబుద్ధి ఉండదు, దేహబుద్ధి ఉండదు, అంటే ద్వైత బుద్ధి ఉండదు. అంటే జ్ఞానికి మనం పెట్టే నమస్కారం కూడా ఈశ్వరుడికి అందుతుంది. అంటే ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందే ఉంటాడు జ్ఞాని. విడిచిపెట్టవలసిన ఈ రాగము భయము క్రోధము, పట్టుకోవలసిన యజ్ఞ దాన తపస్సుడు. అంటే నువ్వు చేసే దానం ఎలా ఉండాలంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం 10 పైసలు ఇస్తాం, ఏదో గుళ్ళోకి వెళ్ళి 10 పైసలు ఇస్తాం, ఇచ్చినప్పుడు దేవుడికి నేను దానం చేశాం అనుకో, పూజ చేశాం అనుకుంటాం. అలాగే నువ్వు మానవుడికి ఏదైనా చేసినది పూజ అనుకో, నువ్వు అది పూజ అనుకునే నువ్వు చెయ్యాలి. అలా చేస్తుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు ఆధ్యాత్మికంగా నీ చైతన్య స్థాయి పెరుగుతుంది. నువ్వు ఎవరికైతే ఇచ్చావో వాడికి బాగుపడతాడు. అది అయితే రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, నువ్వు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం నీకే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అది ఏ రూపంలో నువ్వు సహాయం చేసినా అది నీకే సహాయం తిరిగి వచ్చేస్తుంది. అంటే ఈ విషయం నీకు తెలిస్తే, ఈ విషయం కనుక నీ బుద్ధికి అందితే ఇతరులకు నువ్వు సహాయం చెయ్యకుండా ఉండలేవు. అది తపస్సు అంటే కేవలము ముక్కు మూసుకోవడమే తపస్సు కాదు, కేవలం ప్రాణాయామం చేయటమే తపస్సు కాదు. అది తపస్సు అంటే అది గుడి చుట్టూరు తిరగటమే కేవలం తపస్సు కాదు. నువ్వు ఏ రోజు ఆ రోజు నీ దైనందిన జీవితంలో నీ అహంకారాన్ని అహంకారం లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తే, ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అహంకారాన్ని దూరం చేసుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా తపస్సుతో సమానం. అది తపస్సు అంటే. గీతలో కృష్ణుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నువ్వు కేవలం ఈ తెల్ల బట్టలు విడిచేసి ఎర్ర బట్టలు కట్టుకుంటే నువ్వు సన్యాసుడు కాదు, కర్మఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడు సన్యాసి అని. సన్యాసి అంటే కేవలం ఈ తెల్ల బట్టలు తీసేసి ఎర్ర బట్టలు ఒంటి మీద వేసుకుంటేనే సన్యాసి కాదు. ఎవడైతే సమాజం యొక్క క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం, ఎవడైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్మఫలాన్ని త్యాగం చేస్తూ ఎవడైతే పనిచేస్తున్నాడో వాడు సన్యాసి అని. ఇది నేను చెప్పినది కాదు, ఈ నిర్వచనం నేను చెప్పింది కాదు, భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే అసలు పని లేకుండా కూర్చున్న వాడికంటే పని చేస్తూ దాని ఫలాన్ని విడిచిపెట్టిన వాడు వాడు సన్యాసి. వాడు అలా చేసుకుంటూ పోతే వాడు యోగి అవుతాడు, జ్ఞానం అవుతాడు, ద్రష్ట అవుతాడు, ఋషి అవుతాడన్నాడు వాసుదేవ స్వామి వారు. వాడు అలా నిర్మలంగా నెమ్మదిగా తాంతాం కోసం కాకుండా ఆ డివోషన్ ప్రాక్టీస్ చేస్తూ, నాలెడ్జిని ప్రాక్టీస్ చేస్తూ, పనిపాటు లేకుండా సోమర్తనంగా కూర్చున్న వాడికంటే ఆ పని చేస్తూ దానికి సంబంధించినటువంటి ఫలాన్ని సమాజానికి అర్పిస్తూ ఈశ్వరుడికి అర్పిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు రిటైర్ అయినా టైర్ అవ్వకుండా సమాజం కోసం ఎవడైతే పనిచేస్తున్నాడో వాడి సన్యాసే కాదు, వాడి పరిణామంలో ఆ కాల ప్రవాహంలో వాడి జ్ఞాని అవుతాడు, వాడి యోగి అవుతాడు, వాడు ద్రష్ట అవుతాడు, చివరి నా స్వరూపాన్ని పొందుతాడు అని పరమేశ్వరుడు చెప్పాడు. అది దాని యొక్క వైభవం అటువంటిది. రమణ మహర్షి గారు రెండు మాటలు చెప్పారు, నీకు భగవంతుడి మీద విశ్వాసం కనుక ఉంటే ఆయనకి శరణాగతి చెందు. ఎవరికి భగవంతుడికి శరణాగతి చెందు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. నాకు సొంత సంకల్పం అంటే ఏమి లేదు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అలాని భక్తి మార్గాన్ని ప్రాక్టీస్ చేయమన్నారు. డివోషన్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏది ప్రాక్టీస్ చేయకపోతే మనకు రాదు. నేను పెద్ద అడ్వకేట్ అవ్వాలంటే లాన ప్రాక్టీస్ చేయాలి, నేను పెద్ద డాక్టర్ని అవ్వాలంటే మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలి, అలాగే నేను భక్తి యోగిని అవ్వాలంటే భక్తిని ప్రాక్టీస్ చేయాలి. డివోషన్ ప్రాక్టీస్ చేయకుండా నేను డివోటీని అవ్వలేను. అదేవిధంగా జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయకుండా నేను జ్ఞానిని అవ్వలేను. అదేవిధంగా నిష్కామకర్మ ఆచరించకుండా నేను కర్మయోగిని అవ్వలేను. నువ్వు ట్రూత్ని ప్రాక్టీస్ చేస్తే ట్రూత్ నీకు రివీల్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ చేస్తే నీకు పెర్ఫెక్షన్ వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే నీకు పెర్ఫెక్షన్ రాదు. అందరి హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడని చెబుతున్నారు, ఉన్నాడని చెబుతున్నారు, కానీ నాకేం అందటం లేదు, లోపలు ఉన్నవాడు అందటం లేదు. ఆత్మ ఉంటే, నా హృదయంలో ఆత్మ ఉంటే, నా హృదయంలో కనుక ఈశ్వరుడు ఉంటే, నా హృదయంలో కనుక చైతన్యం ఉంటే అది నాకు అందాలి కదా, ఎందుకు అందటం లేదని. అంటే నీకు నీ హృదయంలో ఉంటుంది భగవంతుడు నీకు అందకపోవటం, చైతన్యం నీ హృదయంలో ఉంటుంది చైతన్యం నీకు అందకపోవటం ఏంటంటే నీ అలవాట్లే కారణం. నీ అలవాట్ల కారణంగా నీ హృదయంలోనే వస్తువు నీకు అందటం లేదు, కానీ నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, నీకున్న కుయుక్తులు, నీకున్న కుతంత్రాలు, నీకున్న కుచేష్టల వల్ల నీ హృదయంలో ఉన్నటువంటి వస్తువు అందకపోవడం కారణం అదే, కానీ అక్కడ లేకపోవటం వల్ల కాదు వస్తువు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కాశీ ఓ చోట కాశీ ఉంది, ఆ కాశీకి వెళ్ళే శక్తి నాకు లేకపోవచ్చు, నాకు లేనంత మాత్రం చేత కాశీపట్నం లేదు అనకూడదు నేను. అదేవిధంగా హృదయంలో ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఆ ఈశ్వరుడిని అనుభవంలోకి తెచ్చుకోలేకపోవచ్చు, అంత మాత్రం చేత ఈశ్వరుడు లేడని కాదు అర్థం. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీకు తెలియనంత మాత్రం చేత ఉన్నవాడు లేకుండా పోడు. అంటే నీ ఆలోచనను మార్చుకుంటే, నీ జీవిత విధానం మార్చుకుంటే, నీ స్వార్థాలను పక్కన పెడితే ఆ లోపల వస్తే ఉంటే నీకు తెలుస్తుంది. అంటే నువ్వు దేహబుద్ధితో జీవిస్తున్నంత కాలం నీకు ఆత్మబుద్ధి కలగదు. ఎవడైతే దేహబుద్ధిని త్యాగం చేశాడో వాడికే ఆత్మబుద్ధి కలుగుతుంది. ఏదైనా పని చేయాలంటే భగవంతుని ప్రచారం అక్కర్లేదు. ఎల్లమ్మ గారికి తెలిసిందే లేదా, పుల్లమ్మ గారికి తెలిసిందే లేదా, మనం చేస్తున్న మంచి పని కాకినాడ మున్సిపాలిటీ వారికి తెలిసిందా లేదా? ఆ గొడవ ఈశ్వరుడు అలా పెట్టుకోడు. ఈశ్వరుడు ఎలా చేస్తాడంటే సైలెంట్ గా చేసుకుపోతా ఉంటాడు. సమాజం గుర్తించిందా గుర్తించలేదా అని ఈశ్వరుడికి అక్కర్లేదు, ఆడికి గుర్తింపుడు అక్కర్లేదు. మన అజ్ఞానికి మన అహంకారానికి ఎంతసేపు గుర్తింపుడు కావాలి? పరమేశ్వరుడికి గుర్తింపు అక్కర్లేదు. సైలెంట్ గా వాడు చేసే పని సైలెంట్ గా చేసుకుపోతూ ఉంటాడు. ఈశ్వరుడు ఎంత సైలెంట్ గా పనిచేస్తున్నాడో మనం కూడా అంత సైలెంట్ గా పనిచేస్తే ఈశ్వరుడు సంతోషించి ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చేస్తాడు. రమణ మహర్షి గారు రెండు మాటలు చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు భగవంతుని మీద నమ్మకం ఉంటే నువ్వు ఈ మనస్సు ఆయనకు అర్పించేయి, ఈశ్వరుడికి అర్పించేయి. ఏమండి, ఈశ్వరుడికి అర్పించేస్తే నీ మనస్సును ఆయనే బాగు చేస్తాడు. నీ మనస్సుని నీ బుద్ధిని ఈశ్వరుడికి స్వాధీనం చేసేయి, స్వాధీనం చేస్తే ఆయన బాగు చేసి ఇస్తాడు. రిమంబర్ మీ, ఆల్వేజ్ రిమంబర్ మీ, మోర్ రిమంబర్ మీ, మోర్ అండ్ మోర్ రిమంబర్ మీ అని ఈశ్వరుడు చెబుతాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది భగవద్గీత. వేదాల యొక్క సారమే భగవద్గీత. అంటే భగవద్గీత అనే చిన్న పుస్తకం మీ జేబులో ఉందనుకోండి, నాలుగు వేదాలు మీ జేబులో ఉన్నట్టే లెక్క. అంటే ఆ భగవద్గీతలో అన్ని విషయాలు పరమేశ్వరుడు చెప్పాడు. అన్ని విషయాలు చెప్పు చెప్పి ఏమంటాడంటే, మధ్య మధ్యలో నేనున్నాను, ఇబ్బంది లేదు, నీ సపోర్ట్ నేనున్నాను, నిన్ను విడిచిపెట్టలేదు. నీ పూర్వజన్మలు నాకు తెలుసు, నీ రాబోయే జన్మలు నాకు తెలుసు, నిన్ను జాగ్రత్తగా నేను చూస్తాను, నీ వచ్చే ఆలోచనలు ఎటువంటి నేను చూస్తాను, నిన్ను బాగు చేస్తాను. అంటే రిమంబర్ మీ, ఆల్వేజ్ రిమంబర్ మీ, మోర్ రిమంబర్ మీ, మోర్ అండ్ మోర్ రిమంబర్ మీ, నన్ను జ్ఞాపకం పెట్టుకో, నీ రిమంబర్స్ నన్ను నిలబెట్టుకో అని అలాగే చెబితే భగవంతుని స్మరించగా 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 మన మనస్సు పవిత్రమైపోతుంది. మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనోనిగ్రహం వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది, మనస్సు అణిగిపోతుంది. అణిగిపోయి మనస్సు ఎక్కడి నుంచి అయితే విజృంభిస్తుందో అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తన స్వరూపాన్ని మనకు అందజేస్తాడు. పూర్వజన్మల్లో అనేక మంచి పనులు చేశాం, చెడు పనులు చేశాం. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన చెడు పనులు దేవుడు ఆయన పెట్టులే పెట్టి కూర్చోలేదు, మన మనస్సులోనే పెట్టాడు. మన మనస్సే మనకు శిక్ష, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మన మనస్సే మనకు శిక్ష. అంటే మనం పూర్వజన్మల్లో చేసిన పనులన్నీ, దానికి సంబంధించిన వాసనలు కోరికలు ఇవన్నీ మన మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మలు చాలా ఉన్నాయి, రాబోయే జన్మలకు సరిపడి వాసన మన మనస్సులోనే పెట్టాడు. అంచేత మనస్సు అణిగిపోతే నువ్వు లేవు, నేను లేను, ఉన్నది ఒకటే వస్తు. అంటే ఈ నీవు నేననే భేద బుద్ధి, నేను కాకినాడలో ఉన్నాను, మీరు వేరు, నేను వేరు, ఈ పుణ్యము ఈ పాపము ఈ మంచి ఈ చెడు, రాబోయే జన్మలకు సంబంధించినటువంటి విషయాలు, రాబోయే జన్మలకు సంబంధించిన వాసనలు ఇవన్నీ నా మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సు అణిగిపోయిందనుకోండి, నీకు అర్థమవుతుంది, శరీరం చచ్చిపోతే శరీరంలో ఉన్న రోగాలు కూడా చచ్చిపోతాయి. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక దేహానికి 100 రోగాలు ఉన్నాయనుకోండి, ఆ దేహం కనుక మరణిస్తే 100 రోగాలు కూడా పోతాయి. అదేవిధంగా మనస్సు కనుక అణిగిపోతే మనస్సులో ఉన్న మంచి మనసులో ఉన్న చెడు కూడా అణిగిపోతుంది. ఈ మంచి చెడు అనేది మనస్సులో ఉంది, చైతన్యంలో ఏమీ లేదు. రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, స్వప్నం ఆ చిన్నది. ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ ఏమో పొడిగ్గా ఉంటుంది అండి, స్వప్నావస్థ చిన్నదిగా పొట్టిగా ఉంటుంది అండి. కానీ అదే అంత అసత్యం, ఇది కూడా అంతే అసత్యం అన్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ స్వప్నం ఎలా ఉంటుంది? పొట్టిగా ఉంటుంది, కురచగా ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ ఎలా ఉంటుంది? పొడిగ్గా ఉంటుంది. ఇది స్వప్నమే, అది స్వప్నమే. అయితే ఇది పొడిగ్గా ఉంటుంది ఈ స్వప్నం, ఆ స్వప్నం పొట్టిగా ఉంటుంది. ఇది ఎలాగని చెప్పారంటే, ఈ జాగ్రత్త అవస్థలో ఒకటి రూపం, రెండు నామం, మూడు తలంపులు, ఇంకే ఇంతకంటే ఏమి లేదు. మనకు రూపదృష్టి, నామదృష్టి, తలంపులు, ఇదే జాగ్రత్త అవస్థ. స్వప్నంలో కూడా రూపం, ఆ నామం, ఆ తలంపులు అంతే. అవి పొట్టిగా ఉంటాయి, ఇవి పొడుగ్గా ఉంటాయి. ఇప్పుడు స్వప్నం చూడండి, మనం రైల్లో ప్రయాణం చేసినట్టు, లేదా ఏదో చేసినట్టు, ఏదో చేసినట్టు వస్తూ ఉంటుంది. ఇదంతా 5 నిమిషాలు అయిపోతున్నాం స్వప్నం. ఈ జాగ్రత్త అవస్థ కూడా స్వప్నం లాంటిది. రూపం, నామం, తలంపులు అంతే, ఎంతకంటే ఏమి లేదు. ఈ బతుకంటే ఇంకేమీ లేదు. రూపం, నామం, తలంపులు, ఇదే జీవితం అంటే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గాఢ నిద్రలో మనం అందరం ఉన్నాం, కానీ నేననే ఈ తలంపు లేదు. ఈ నేననే తలంపు మనకి లేదు. ఈ నేననే తలంపు అంటే అందరికీ ఇష్టం, అందరికీ ఇష్టం ఈ నేననే తలంపు. ఆ నేననే మొదటి తలంపునే మనం జీవుడు అంటున్నాం, మనస్సు అంటున్నాం. మనస్సు అంటే ఏమిటి? మన శరీరం అంటే ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది, రక్తం ఉంటుంది మన శరీరంలో. మనసులో ఏముంటాయి? మన కోరికలు ఉంటాయి, మన తలంపులు ఉంటాయి, మన ఊహలు ఉంటాయి, మన ఆదర్శాలు ఉంటాయి, మన ఆశయాలు ఉంటాయి, మన ఆకాంక్షలు ఉంటాయి, మన అభిరుచులు ఉంటాయి. మనస్సులో గొడవలు, మనకు ఉన్నటువంటి కోరికలకు సంబంధించిన గొడవలు అన్ని మనస్సులో ఉంటాయి. అవి మొదట ఆ నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపుకి ఇతర తలంపులు ఉంటాయి. ఆ నేననే మొదట తలంపుని ప్లస్ ఇతర తలంపుల్ని కలిపి మనం మనస్సు అని పిలుస్తాం. చచ్చిపోయిన తర్వాత శరీరం ఇక్కడే కాకినాడ శ్మశానంలో కాయ చేస్తారు. మన శరీరం చచ్చిపోయాక దీని వైకుంఠం ఏం కలదు? ఇది మన శరీరం వైకుంఠానికి కలదు, ఆ కైలాసానికి వెళ్ళదు. ఇక్కడ కాయ చేస్తారు, మన కళ్ళ తిరగకుండానే పరేడ్ గ్రౌండ్ లో కాయ చేస్తారు. వైకుంఠానికి ఎవరిని పంపుదామని? ఈ కోరికలతోటి, వాసనలతోటి కూడిన మనస్సుని, ఈ మనస్సుని జీవుడని పిలుస్తారు వేదాంత పరిభాషలో. ఈ మనస్సు ఏమని పిలుస్తారు? జీవుడని పిలుస్తారు. జీవుడన్నా, మనస్సు అన్నా, అహంకారం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు కానీ ఒకటే. ఈ మనస్సు గారిని తీసుకెళ్ళి, ఈ జీవుడిని తీసుకెళ్ళి, ఈ అహంకారాన్ని తీసుకెళ్ళి అక్కడ వైకుంఠంలో నారాయణుడి దగ్గర కుర్చీలో కూర్చోబెడదామని. నీకు అర్థమవుతుందే? అక్కడ మామూలుగా ఈ మనస్సు గారు అక్కడ ఉంటారన్నమాట. కైలాసంలో శివుడు భక్తులైతే వాళ్ళు కైలాసంలోనో, నారాయణుడి భక్తులైతే వైకుంఠంలోనో, అక్కడ ఈ మనస్సు గారు, జీవుడు, ఈ జీవుడు అక్కడ వారి పాదాల దగ్గర ఉంటారు. ఎవరి దగ్గర? ఆ పరమేశ్వరుడి దగ్గర ఉంటారు. మీరు పుణ్యం చేస్తే, పరమేశ్వరుని స్మరిస్తే ప్రయాణం ఉండి వెళతారు. రైతే ఇదంతా. మీరు బాగా పుణ్యం చేసుకున్నారనుకోండి, శివుని స్మరిస్తే మీరు కైలాసానికి వెళతారు, నారాయణమూర్తిని స్మరించుకుంటే వైకుంఠానికి వెళతారు. కానీ ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పిందంటే, ఈ లోకాలన్నీ మీ మనస్సు అంత నిజమని, ఈ లోకాలు కూడా అంతే నిజం. ఈ మనస్సు ఎంత నిజమో, ఈ వైకుంఠానికి వెళ్ళిన జీవుడు ఎంత నిజమో, అక్కడ దేవుడు కూడా అంతే నిజం. ఈ కైలాసానికి వెళ్ళిన జీవుడు ఎంత నిజమో, ఆ శివుడు కూడా అంతే నిజం. అయితే దేవుడు కుందేడు కొమ్ము లాంటి వాడా? దేవుడు కుందేడు కొమ్ము లాంటి వాడని నేను చెప్పడం లేదు. నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు గారు ఎంత నిజమో, నీ జీవుడు ఎంత నిజమో, వాడు కూడా అంతే నిజమని చెబుతున్నా. నీ గాఢ నిద్రలో, నీ గాఢ నిద్రలో నారాయణుడు గొడవ కానీ, కృష్ణుడు గొడవ కానీ, శివుడు గొడవ కానీ, వైకుంఠం గొడవ కానీ, కైలాసం గొడవ కానీ ఏమన్నా నీకు ఉందా అని అడిగారు ఆయన. ఏమి లేదన్నారు. అక్కడ నువ్వు ఉన్నావా లేదా అని అడిగారు. నేను ఉన్నాను అన్నాడు వాడు. వాడేవాడు? గాఢ నిద్రలో మనం సుఖంగా ఉన్నాం, గాఢ నిద్రలో మనం శాంతిగా ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఆనందంగా ఉన్నాం. కానీ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. అక్కడ ఉన్నాం అంతేగాని నిద్రలో. రాత్రి బాగా, నాకు చాలా బాగా నిద్ర పట్టిందండి కాకినాడలో. రాత్రి బాగా నిద్ర పట్టిందండి, డ్రీమ్లెస్ స్లీప్, డీప్ స్లీప్, బాగా నిద్ర పట్టింది, నిద్ర బాగా పట్టింది అంటున్నావు. అంటే నువ్వు బాగా నిద్రపోతున్నప్పటికీ నీ నిద్ర ఒకడు మెరుకుగా ఉండి నీ నిద్రను చూసేవాడు ఒకడు ఉన్నాడు, వాడి పిలక పట్టుకోమంటున్నారు రమణ మహర్షి గారు. ఇక్కడ నువ్వు బాగా నిద్రపోతున్నావు, అయితే మెరుకు వచ్చాక ఏమని చెబుతున్నావు? జాగ్రత్త అవస్థలోకి వచ్చాక రాత్రి నేను బాగా నిద్రపోయాను అంటున్నావు. అంటే నువ్వు బాగా నిద్రపోయినప్పటికీ నేను నిద్రను చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఒకడు ఆ నిద్రపోలేడు. నువ్వు నిద్రపోయిన మాట నిజమే. ఒకటి మెరుకుగా ఉంది నీ హృదయంలో, నీ నిద్రను కూడా చూస్తున్నాడు. అప్పుడు ఆడి పిడక పట్టుకోవడం మనం. ఒకడున్నాడు, నువ్వు నిద్రపోయినా నిద్రపోకుండా ఒకడు లోపల ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడికి పారిపోలేదటండి, ఎక్కడికి శ్రీరంగమో లేకపోతే కాశీయో రామేశ్వరం వాడు పారిపోలేదటండి. ఆ గాఢ నిద్రలో ఎవడైతే మన నిద్రను చూస్తున్నాడో, మన నిద్రలో ఎవడైతే ఉన్నాడో, మన నిద్రను ఎవడైతే సాక్షిగా చూస్తున్నాడో, వాడు ఇప్పుడు కూడా ఇక్కడే 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 ఇయ్యారని నావు ఇప్పుడే ఇక్కడే. వాడు ఆ రాత్రి ఉండి మెరుకు రాగానే ఎక్కడికే పారిపోలేదట్టుంది. ఈ జాగ్రత్త అవస్థలు కూడా హృదయంలో ఉన్నాడటండి. హృదయంలో కూడా లోపల ఉన్నాడటం, వాడు ఎక్కడికి పారిపోలేదట్టుంది. ఈ జాగ్రత్త అవస్థలు కూడా వాడు ఇక్కడ ఉన్నాడటండి. అంటే గాఢ నిద్రలో ఎవడైతే నీ నిద్రను సాక్షిగా చూస్తున్నాడో వాడు జాగ్రత్త అవస్థలు కూడా ఉన్నాడు. ఇది కూడా సైన్సే, ప్యూర్ సైన్స్, అప్లైడ్ సైన్స్ కాదు, ప్యూర్ సైన్స్. గాఢ నిద్రలో నిరుకుగా ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అయితే గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. ఇప్పుడు సుఖంగా లేము, శాంతిగా లేము. ప్రతి వాడికి ఏదో టెన్షన్. ఈ డబ్బు లేని వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే డబ్బును వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు ఏమనుకుంటారు. చదువు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే చదువుకున్న వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు ఏమనుకుంటారు. మీకు అర్థమవుతుంది? మీరు బాగున్నారంటే మేము బాగానే ఉన్నామంటారు. చేసేరుకున్నారు నిజంగా బాగున్నారంటే బాగోలేదు. మనం ఎవరైనా అడుగుతామనుకోని ఆయన మీరు హ్యాపీగా ఉన్నారని, ఆ బాగానే ఉన్నాం. నిజంగా హ్యాపీగా ఉన్నారా? నిజంగా లేరు. ఏదో మర్యాద కోసం అలా చెప్తా ఉంటారు. మీరు ఆరు హ్యాపీ అంటాం అనుకోండి, ఆ బాగానే ఉన్నాను బాగా. నిజంగా శాంతిగా ఉన్నారా వాళ్ళు? లేరు. నిజంగా బాగున్నారా? లేదు. హ్యాపీగా ఉన్నారా? లేదు. ఊరికే బాగా ఉన్నారండి, బాగానే ఉన్నామండి అని చెప్తా ఉంటారు. నిజంగా లేరు వాళ్ళు, హ్యాపీగా లేరు. అది ఒక మాట మీకు చెబుతున్నాను నేను. మీకు నిజంగా హ్యాపీగా ఉంటే, నిజంగా మీరు శాంతిగా ఉంటే, దేవుని యొక్క స్వరూపాన్ని మీరు పొంది ఉంటే, మీ కళ్ళల్లోంచి కూడా కాంతి వచ్చేస్తుంది. మీరు ఎంత ఆపుకుందా ఉన్నా కక్కొస్తా అంటే మనం ఆపుకోలేము. నాకు కక్కొస్తుంది అనుకోండి, ఎంతమంది ఎదురుకుండా కక్కుతే బాగుండదేమో అనుకున్నా కక్కు వచ్చేస్తుంది. కక్కును ఆపు చేసుకోలేము. అదే మీ హృదయంలో కనుక నిజంగా మీరు శాంతిగా ఉంటే, సుఖంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ఆనందం మీ ముఖంలో కనిపిస్తుంది. ఆ శాంతి మీ ముఖంలో కనిపిస్తుంది, ఆ కాంతి మీ ముఖంలో కనిపిస్తుంది. ఒకవేళ మీరు దాచుకుందామన్నా దాచుకోకుండా మీ కళ్ళల్లోంచి వెలుగు వచ్చేస్తా ఉంటుంది. కొంతమంది చెప్తారు గౌతమ బుద్ధుడి ముఖం చూస్తే 150 మందికి జ్ఞానం కలిగిందని. అది లైట్ అంటే జ్ఞాని ఆముదం పుచ్చుకుని ముఖంలో ఉండడం. కొంతమంది ఎప్పుడు చూసినా అప్పుడే ఆముదం పుచ్చుకున్నారా అనుకుంటాం మనం. ఆ జ్ఞానం ఎలా ఉండడు? ఎప్పుడు చూసి ఉంటాడు, ఫేస్ చూస్తుంటాడు, మనకు జ్ఞానం వచ్చేస్తుంది. అందుచేత ఇక్కడ మోక్షం అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇష్టమైతే వైకుంఠానికి ఎదురు కానీ నేను వద్దని చెప్పటం లేదు. అలాగే కైలాసానికి కూడా ఎదురు కానీ, తర్వాత ఇంకో చిట్కా ఉంది అక్కడ. ఇప్పుడు సినిమాలు చూడాలనుకున్న మనం తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన వాడు సినిమాకి వెళ్ళడానికి వీల్లేదు. అడుగు 20 ఏళ్ళు 15 ఏళ్ళు పెరగాలి అప్పుడు సినిమా కాకినాడలో సినిమాలు చూడాలంటే. నీకు అర్థమవుతుంది? అయితే వైకుంఠానికి వెళ్తే ఒక లాభం ఉంది. మనం కైలాసానికి వెళ్ళినా రెడీమేడ్ బాడీస్ ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు రెడీమేడ్ షర్ట్లు వస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు రెడీమేడ్ ప్యాంట్లు, రెడీమేడ్ షర్ట్లు వస్తున్నాయి కదా. మిషనరీ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోక్కర్లేదు మనం. మామూలుగా చక్కగా తొడిగేసుకోవడం, లాభ తొడిగేసుకోవడం వచ్చేయడం కొట్టు నుంచి. అలాగే కైలాసంలో ఏం చేస్తారంటే, ఆ వైకుంఠంలో ఏం చేస్తారంటే రెడీమేడ్ బాడీస్ ఇచ్చేస్తారు. నీకు అర్థమవుతుంది? సరిగ్గా 20 సంవత్సరంలో బాడీ ఎలా ఉంటుందో అలా ఇచ్చేస్తారు. అబ్బాయి నీకు చూ, నీకు నీకు ఏ తినాలంటే తిను, ఏ సినిమా చూడాలంటే ఆ సినిమా చూడమని చెప్పేస్తారు. అది అంటే మీకు ఇప్పుడు మీకు అక్కడ ఉంటే చాలా మంది ఏంటంటే అక్కడ ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని. అంటే ఎంజాయ్మెంట్ మన గమ్యం కాదు, పెరఫెక్షన్ మన గమ్యం. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. పెరఫెక్షన్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎంజాయ్మెంట్ ఈజ్ అనదర్. దీస్ టూ హ్యావింగ్ టూ డిఫరెంట్ ఎయిమ్స్. పెరఫెక్షన్ వేరు, ఎంజాయ్మెంట్ వేరు. ఇక్కడ ఏదో పుణ్యం చేసేద్దాం, స్వర్గంలోకి వెళ్ళిపోతాం, అక్కడ అంతా ఎంజాయ్ చేద్దాం. మీరు ఎంజాయ్ చేయొచ్చు, నేను కాదంటున్నది. మీరు చేసిన ఎంజాయ్మెంట్ అంతా కూడా, మీరు అనుభవించిన భోగం అంతా కూడా మళ్ళీ వాసన కింద వచ్చేస్తున్నాను. అది మనం భోగం అనిపిస్తాం అనుకోండి, ఆ పరిణామంలో మనం అనుభవించిన భోగమే రోగం కింద వస్తుంది, మనం అనుభవించిన భోగమే దుఃఖం కింద వచ్చేస్తుంది పరిణామంలో. అంటే రమణ మహర్షి గారు ఏం చెబుతున్నారంటే, వైకుంఠము నిజమే, కైలాసము నిజమే, నీవు అనుకునే దేవుళ్ళు నిజమే, వీళ్ళందరూ ఎంతవరకు నిజమంటే నీ మనస్సు ఎంత నిజమో వాళ్ళు అని తెలియదు. చాలా మంది ఉద్దేశం ఏంటంటే శరీరం చచ్చిపోతేనే కానీ మోక్షం రాదేమో అని కనిపెట్టుకుంటారు. ఎప్పుడు వస్తాయి ఆ చావు కోసం కనిపెట్టుకుంటారు. ఊచూరు అంటుంది చావు ఎప్పుడు వస్తున్నాయని కనిపెట్టుకుండటం. నీకు అర్థమవుతుంది? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శరీరం చచ్చిపోతేనే కానీ మోక్షం రాదా. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పిందండి, శరీరానికి మోక్షానికి సంబంధం లేదు. శరీరం ఉంటే ఉండొచ్చు, ఊడిపోతే ఊడిపోవచ్చు. దాని ప్రారంభం అయిపోయిన వెంటనే కాకినాడ వచ్చిన పని పూర్తి అయిన వెంటనే అది విడిపోతుంది. మోక్షం అంటే ఏమిటంటే, గాఢ నిద్రలో నువ్వు సుఖంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, కానీ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నామన్న సంగతి మనకు తెలుస్తుంది, కానీ సుఖంగా లేవు, శాంతిగా లేవు, ఆనందంగా లేవు, ఏదో టెన్షన్, ఏదో వర్రి, ఏదో ఒక యాంగ్జైటీ. ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ప్రతి గంట టెన్షను, యాంగ్జైటీ, వర్రి, ఇదే పని. జాగ్రత్త అవస్థలో ఉన్నామని తెలుస్తుంది కానీ శాంతిగా లేవు. గాఢ నిద్రలో శాంతిగా ఉన్నాం కానీ ఉన్నామని తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖం, గాఢ నిద్రలో ఉన్నటువంటి శాంతి, ఈ జాగ్రత్త వస్తున్నటువంటి ఎరుక, రెండు సైమల్టేనియస్ గా ఒకేసారి అనేది ఇస్తుంది మోక్షం. దేహం ఉండటం ఉండకపోవడంతో సంబంధం లేదు, ఇది బాగా అర్థం చేసుకోండి. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఎరుక, ఇప్పుడు మనం ఉన్నాం కానీ సుఖంగా లేము, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం కానీ ఉన్నామని సంగతి తెలియటం లేదు. అక్కడ ఇక్కడేమో ఉన్నామని తెలుస్తామని సుఖంగా లేము, గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం కానీ ఉన్నామని సంగతి తెలియటం లేదు. గాఢ నిద్రలో ఉంటుంది సుఖం, గాఢ నిద్రలో ఉంటుంది శాంతి, అన్డైల్యూటెడ్ పీస్ అండ్ బ్రోకెన్ పీస్, పర్మనెంట్ పీస్, అది గాఢ నిద్రలో మనం అనుభవిస్తున్నాం. కానీ గాఢ నిద్రలో అందరూ శాంతిగా ఉన్నాం. గాఢ నిద్రలో మీ డబ్బు జ్ఞాపకం రావటం వల్ల మీరు సుఖంగా ఉన్నారా, కాఫీ తాగటం వల్ల సుఖంగా ఉన్నారా, పరమానందం తాగటం సుఖంగా ఉన్నారా, కాకినాడుతోడు సంబంధం లేకుండా, విషయ చింతనతోడు సంబంధం లేకుండా, భౌతిక ప్రపంచంతోడు సంబంధం లేకుండా, వరల్డ్లెస్గా గాడ్లెస్గా బాహ్యమైన కారణాలతో సంబంధం లేకుండా మీరు సుఖంగా ఉన్నారా, కాఫీతోటి కానీ టీ తోటి కానీ, మీ సెక్స్ తోటి కానీ, మీ నేమ్ తోటి కానీ, మీ ఫారం తోటి కానీ, మీ ఫేమ్ తోటి కానీ, మీ శాస్త్రంతో కానీ, మీ ప్రొఫెషన్ తోటి కానీ, ఏమి భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు ఇండిపెండెంట్ గా గాఢ నిద్రలో సుఖంగా ఉన్నారు. గాఢ నిద్రలో నేను సుఖంగా ఉన్న మాట నిజమే, అది పరమాణం తాగటం వల్ల కానీ, కాఫీ తాగటం వల్ల కానీ, నేను ఏదో ఒక పవర్ను ఎంజాయ్ చేయటం వల్ల కానీ, ఒక ప్రొఫెషన్ లో ఉండటం వల్ల కానీ నేను సుఖంగా లేము. ప్రభుత్వ స్వతంత్రంగా సుఖంగా ఉన్నాను, బాహ్య విషయాలతో సంబంధం లేకుండా నేను సుఖంగా ఉన్నాను. ఒకసారి నేను కాఫీ ఉద్దని బెస్ట్ కాఫీ తాగాను, చాలా నాకు సంతోషం వచ్చేసింది, చాలా కాఫీ చాలా బాగుందని. ఇలా బేబీ గారి ఇంటికాడ కాఫీ తాగితే చాలా బాగుంది అనుకున్నాను, కాఫీ కాఫీ తాగటంలో నాకు సంతోషం వచ్చేసింది. అలాగే గాఢ నిద్రలో కూడా సంతోషంగాను నేను స్వప్నం కాఫీ తాగటంలో ఉన్నాను. అక్కడ చెప్పండి మీరు, గాఢ నిద్రలో నేను సినిమా చూడటంలో సంతోషంగా ఉన్నానా, లేకపోతే సారా తాగటంలో సంతోషంగా ఉన్నానా, లేకపోతే కాఫీ తాగటంలో సంతోషం, ఏ స్టిమ్యులెంట్స్ తీసుకోవటంలో సంతోషంగా ఉన్నానా? విషయాలతో సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, రాముడని కృష్ణుడని యేసుక్రీస్తుని స్వర్గరాజ్యం అని మోక్షరాజ్యం అని కైలాసం అని వైకుంఠం అని లోకాలతో సంబంధం లేదు, ఏమీ సంబంధం లేకుండా, రూపంతో నామంతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, కాఫీ తాకుండా, సినిమాలు చూడకుండా సుఖంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఇది అనుభవం, మీరు ఇది రీజన్, నేను రీజన్ తప్పేదని మాట్లాడకండి, మీరు చెప్పండి. నేను నమ్మకాల మీద ఆధారపడి మాట్లాడటం లేదు, ఏదో నమ్మమని నేను చెప్పటం లేదు, సహేతుకంగా మాట్లాడుతున్నాను, రేజన్ మీద బేస్ అయ్యి మాట్లాడుతున్నాను. అక్కడ ఏదో సుఖం ఇండిపెండెంట్ గా నేను సుఖం అనుభవిస్తున్నాను. సుఖాన్ని నేను పొందుతున్నాను కానీ సుఖాన్ని పొందుతున్నాను కానీ ఎరుక అక్కడ లేదు, అది అక్కడే వచ్చింది తేడా. ఈ జాగ్రత్త వస్తులో ఎరుక ఉంది కానీ అన్డైల్యూటెడ్ పీస్ నేను ఇక్కడ నాకు అనుభవం లేదు. ఏమండి ఇది బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న ఎరుక, అక్కడ ఉన్నటువంటి సుఖము, ఇక్కడ ఉన్నటువంటి కాన్షియస్నెస్, అక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్, అక్కడ ఉన్నటువంటి పీస్, సైమల్టేనియస్ గా ఒకేసారి ఎవడైతే అనుభవిస్తాడో వాడు మోక్షాన్ని పొందినట్టు గుర్తు. వాడు జ్ఞాని, వాడు ద్రష్ట, వాడు మహాగురువు. ఎవడైతే పరమ సుఖాన్ని ఎవడైతే పొందాడు, ఎవడైతే పెర్మనెంట్ పీస్ ఎవడైతే పొందాడు అని బ్రోకెన్ హ్యాపీనెస్ ఎవడైతే సొంతం చేసుకున్నాడో వాడికి దేహం ఉన్న ఒకటే, దేహం ముడిపోయిన ఒకటే. దేహం ఉండటం వాడికి లాభం లేదు, దేహం పోవటం వాడికి నష్టం లేదు. అంటే మోక్షానికి దేహం చనిపోవటానికి ఏమి సంబంధం లేదు. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, ఈ మనస్సు ఎవరు నువ్వు ప్రశ్నించుకో, ఈ మనస్సు అనేది నీ కుటుంబ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య కాదు, సమాజ సమస్య కాదు, నీ సొంత సమస్య. నీ శరీరం చనిపోయినప్పుడు నీ శరీరం కూడా రాదు, నువ్వు కట్టుకున్న బట్టలు నీ కూడా రావు, నీ బంధువులు రావు, నీ స్నేహితులు రావు, కానీ నీ మనస్సు నీ కూడా వస్తుంది. ఇది యేసుక్రీస్తు చెప్పాడు. నీ మరణించిన తర్వాత నీ కూడా వచ్చే మనస్సుకి కలిసి నీ బట్టలకు ఇచ్చే విలువ, నీ శరీరానికి ఇచ్చే విలువ కూడా ఇవ్వవా? నీ మరణించిన తర్వాత మరణానంతర ప్రయాణంలో నీ బట్టలు నీ కూడా రావు, నీ శవాలు నీ కూడా రావు, నీ మనస్సు నీ కూడా వస్తుంది, జీవుడు నీ కూడా వస్తాడు. అంటే నీ శరీరాన్ని బాగు చేసుకోవడానికని చేసే ప్రయత్నం కూడా నీ మనస్సును బాగు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవా, నీ మనస్సును ప్యూరిఫై చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవా అని అడిగారు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఈశ్వరుడు ఎవడొకడున్నాడు, పెరుమాళ్ళని ఎవడ ఒకడు ఉన్నాడు, భగవంతుడిని ఎవడ ఒకడు ఉన్నాడని నువ్వు నమ్ముతా అంటే నీ మనసును వాడికి ఇచ్చేవాడు బాగు చేసేస్తాడు. అది నీకు నమ్మకం లేదా? దేవుడి మీద నీకు నమ్మకం లేదా? నాన్న యారు నేను నేను అని అంటున్నావు. దేవుడు లేడని చెప్పేవాడు ఉన్నాడు కానీ నేను లేనని చెప్పేవాడు ఎవడు లేడు. నాస్తికుడు కూడా దేవుడు లేడని చెబుతాడు కానీ నేను లేనని చెప్పడు వాడు. అంచేత ఇప్పుడు ఏ నేనైతే జాగ్రత్తగా వినండి ఈ మాట, జాగ్రత్తగా వినండి. మీ చెవులు ఒకటి ఇక్కడ ఉంటే సరిపోదు, మీ మనస్సు కూడా ఇక్కడ ఉండాలి. వినేవాడు చెవి కాదు, వినేవాడు మనస్సు వింటాడు, జీవుడు వింటాడు. ఇక్కడ చెవులు ఉంటే సరిపోదు, జీవుడు కూడా ఉండాలి. బ్రహ్మ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, నీ శరీరం మరణించాక ఏ నేను నువ్వు ఇతర లోకాలకు పంపుదాం అనుకుంటున్నావో ఆ నేనులోంచి ఇప్పుడే ఇక్కడే విడుదల పొందటమే మోక్షం. శరీరం మరణించిన తర్వాత ఎవరినైతే నువ్వు ఇతర లోకాలకి పంపుదాం అనుకుంటున్నావో వాళ్ళలోంచి విడుదల పొందటమే మోక్షం. ఎప్పుడైతే నువ్వు మోక్ష సిద్ధిని పొందావో నీకు గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఈ గోయింగ్ కమింగ్ ఎవరికి? మైండ్కే. అయితే ఎప్పుడైతే జీవ లక్షణాలు పోనీయో వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఎవరికైతే అజ్ఞానం ఉందో, ఎవరైతే దేహానికే పరిమితమే ఉన్నాడో వాడికి గోయింగ్ ఉంది, కమింగ్ ఉంది. దేహ బుద్ధి ఎప్పుడైతే నశించిందో వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. రమణ మహర్షి గారి శరీరం విడిచిపెట్టినప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు అన్నారు. ఆయన అన్నాడు, నేను అంతటా ఉన్నాను, అంతటా ఉన్న వాడికి వెళ్ళటం ఏంటి, రావటం ఏంటి అన్నాడు. దేహానికి పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహం కాకినాడలో ఉంది. ఈ దేహం ఎక్కడుంది? కాకినాడలో ఉంది ఈ దేహం. కానీ జిన్నూరులో ఈ దేహం లేదు. చైతన్యం అలా కాదు, అంతటా వ్యాపించింది. ఈ లోకంలోని పరలోకంలోని చైతన్యం అంతటా వ్యాపించింది. దేహానికి పరిమితులున్నాయి, రూపానికి పరిమితులున్నాయి, నామానికి పరిమితులున్నాయి, కానీ చైతన్యానికి పరిమితులు లేవు. చైతన్యం లేని చూపెంటూ లేదు. ఇప్పుడైతే దేహ బుద్ధి నశించిందో ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంతటా ఉన్న వస్తువు నీకు ఎలాగా నేనుగా వ్యక్తమవుతుంది? ఇప్పుడు దేహం నీకు నేనుగా వ్యక్తమవుతోంది, మనస్సు నీకు నేనుగా వ్యక్తమవుతోంది. ఎప్పుడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎక్కడైతే మనస్సు అణిగిందో ఈ నేననే తలంపు నాకు లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రావటం లేదు. సామర్లకోట నుంచి నేననే తలంపు నాకు రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. ఆ నేననే తలంపు అందరికీ లోపల నుంచి వస్తుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది వాడికి తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుందో వాడికి తెలిస్తే అప్పుడు ఈశ్వరుడు స్వరూపం కూడా వాడికి అర్థమవుతుంది. ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు ఇది తెలుసుకోవడానికి. నేననే తలంపు నాకు బయట నుంచి రావటం లేదు. నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు లోపల నుంచి వస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియటం లేదు. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటే, నువ్వు విచారణ చేసి నువ్వు తెలుసుకుంటే, ఈ నేననే తలంపు మనస్సులో, మనస్సుగా అనేక తలంపులు ఉన్నాయి. అందరూ ఈ నేననే తలంపు కూడా మనస్సులో భాగమే. అది అడుగును ఉంది, నేననే తలంపు అడుగునుంది. మనస్సులో అనేక తలంపులు ఉన్నాయి, కానీ మనస్సుకు వచ్చే మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు నేను అనే తలంపు. ఆ నేననే తలంపు వచ్చిన తర్వాత నీకు ఇతర తలంపులు వస్తాయి. అవి అంకేది నీకు ఈ నేననే తలంపు అణిగిపోయినప్పుడు ఇతర తలంపులు కూడా నీకు అణిగిపోతాయి. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు? నథింగ్ నుంచి రావటం లేదు, సంథింగ్ నుంచి వస్తుంది, కాన్షియస్నెస్ నుంచి వస్తుంది. ఎవరైతే నువ్వు నారాయణుడు అనుకుంటున్నావో ఆ నారాయణుడి నుంచి వస్తుంది. ఈ హృదయంలో ఏమి శూన్యం నుంచి ఆ నేననే తలంపు రావటం లేదు, ఏదైనా నథింగ్ నుంచి ఏది రాదు, సంథింగ్ నుంచే వస్తుంది. నీ హృదయంలో ఉంటుంది చైతన్యం నుంచి, నీ హృదయంలో నుంచి ఈశ్వరుల నుంచి, నీ హృదయంలో నుంచి కాన్షియస్నెస్ నుంచి, నీ హృదయంలో ఉన్న లైట్ నుంచి, నీ హృదయంలో నుంచి నా పరమేశ్వరుడు నుంచి నేననే తలంపు వస్తుంది. నీ హృదయంలో సంథింగ్ ఏది లేదనుకో, నీ హృదయంలో దేవుడు లేడనుకో, నీ హృదయంలో సంథింగ్ లేదనుకో, నీ హృదయంలో చైతన్యం లేదనుకో, లేనిప్పుడు నేననే తలంపు కూడా రాదు. అయితే ఈ నేననే తలంపు మొదలు తెలుసుకుంటే, ఈ నేననే తలంపు యొక్క మూలం తెలుసుకుంటే, ఈ నేననే తలంపు యొక్క ఆది తెలుసుకుంటే అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దీని ఆది తెలుసుకుంటే ఈశ్వరుడు నీకు వ్యక్తం అవుతాడు. ఎలా వ్యక్తం అవుతాడు? తానుగా వ్యక్తం అవుతాడు, నేనుగా వ్యక్తం అవుతాడు. అంటే ఏ దేవుణ్ణి అయితే మనం కళ్ళతోడు చూడాలని అనుకుంటున్నాం ఆ దేవుడే నీకు నేనుగా వ్యక్తం అవుతాడు. ఇది కృష్ణుడు చెప్పింది, నేను చెప్పింది కాదు, నాకు ఒక ఋషి చెప్పింది కాదు, ఒక యోగి చెప్పింది కాదు, స్వయంగా భగవంతుడు చెప్పింది. ఏమని చెప్పాడంటే, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఇది నువ్వు అనుమానం పెట్టుకోకు, నువ్వు డౌటింగ్ థామస్ లాగా ఉండకు. ఇది నిశ్చయం, దిస్ ఇస్ సత్యం అన్నాడు కృష్ణుడు. అవున్నదేంటో అదే మన అది మిమ్మల్ని పట్టుకునేది. ఇదే బైబుల్లో చెప్పాడు, అయాం దటయాం, అయాం దటయాం, అయాం దిస్ అది అహంకారం, అయాం దట్ అది అహంకారం, అయ్యాం అది దేవుడు, నేను ఉన్నాను. మీరు బయట కట్టించిన కట్టడాలు, మీరు చేసిన పనులు బట్టి మీకు మోక్షం ఇవ్వడు. బహుటాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, లోపల మీకు అహంకారం ఉందా లేదో చూస్తాడు. ఇంకేమో చూడండి, మిగతా గొడవలు అక్కర్లేదు దానికి. మీరు నీ తవ్వించారా, కాలువ తవ్వించారా, సినిమాలు కట్టించారా, ఇంకే గొడవ అక్కర్లేదు. మీరు మంత్రియా లేకపోతే కామన్ మేనా, మీరు గ్రేట్ మేనా, ఆ గొడవలు అక్కర్లేదు. ఈ కామన్ మేన గ్రేట్ మేన ఈ గొడవలన్నీ మనస్సుకి, దేవుడికి ఏం అక్కర్లేదు. దేవుడు ఒకటే చూస్తాడు, నీకు మోక్షం ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటే చూస్తాడు, ఆ మనిషిలో అహంకారం ఉందా లేదో చూస్తాడు అంతే. అహంకారం ఉందంటే వాడిని జన్మవరణ చక్రంలో గెంటేస్తాడు, తామర కోట విశాఖపట్నం అక్కడితో గెంటేస్తాడు వాళ్ళు. అహంకారం ఉందంటే, అహంకారం లేదనుకోండి, వాడిని చక్రం తప్పించేసి వాడు స్వరూ పని ఇమ్మోర్టల్ స్టేట్ ఇచ్చేస్తాడు, ఇంకే గొడవ లేదు. అలా కాదండి, మేము విష్ణు సహస్రనామాలు చదివామండి, శివ సహస్రనామాలు చదివామండి, నీ గురించి రోజు నేను లలిత సహస్రనామాలు చదువుతున్నాండి, మాకు మోక్షం ఇవ్వడానికి, మోక్షం ఇవ్వకపోతే పేచీలు పెట్టుకుంటే కూడా నేను డిమాండ్ చేసేది కదా మోక్షం. నువ్వు విష్ణు సహస్రనామాలు చదువుకో మంచిదే, లలిత సహస్రనామాలు చదువుకో మంచిదే, లేకపోతే శివ సహస్రనామాలు చదువుకో మంచిదే వద్దంటాం, దానివల్ల మనం పవిత్రులు అవుతాం, అది మంచిదే. కానీ చూసి దీన్ని బట్టి ఇవ్వడం, ఆ మోక్షం ఇవ్వాలనుకున్నప్పుడు ఆ తాళం చేసి నీకు స్వాధీనం చేయాలనుకున్నప్పుడు ఉంటే చూస్తాడు, అక్కడ అజ్ఞానం ఉందా లేదా, అక్కడ భేదబుద్ధి ఉందా లేదా, అక్కడ అహంకారం ఉందా లేదా. భేదబుద్ధి ఉంటే, అహంకారం ఉంటే, అజ్ఞానం ఉంటే తీసవతల పడేస్తాడు, అని చక్రంలో జన్మవరణ చక్రంలో ఒక మాయలో గింటేస్తాడు. అది లేదన్నప్పుడు వాడు స్వరూపాన్ని ఇచ్చేస్తాడు, అంతే మోక్షం ఇచ్చేస్తాడు. మీరు 1000 జన్మలో శివశాస్త్రాలు చదువుతారనుకోండి, మీకు అహంకారం పోలేదనుకోండి, అజ్ఞానం పోలేదనుకోండి, భేదబుద్ధి నశించలేదనుకోండి, మీకు మోక్షస్థానం ఇవ్వడం. మీరు చేసి ఇప్పుడు అహంకారం కూడా చేస్తున్నారా, అహంకారం లేకుండా చేస్తున్నారా, కర్తృత్వం కూడా చేస్తున్నారా, కర్తృత్వం లేకుండా చేస్తున్నారా, ఒకటే చూసుకుంటాడు వాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మీరు ఇప్పుడు రామేశ్వరుని దేవుణ్ణి వెతుకుతారనుకోని దొరకడట్నాను, దానికి శ్రీరంగం వెళ్ళి దేవుణ్ణి వెతుకుతారనుకోని దొరకడట్నాను. నీకు అర్థమవుతుంది, దాని కాశీ వెళ్ళి దేవుణ్ణి వెతుకుతారనుకోని దొరకడట్ను, అక్కడ లేడట్నాను. మరి ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు, అహమాత్మ గుడాకేశ అందరి హృదయాల్లో నేనే ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ నేననే తలంపు మనకి లోపల నుంచి వస్తాం కానీ బయట నుంచి రావటం, అది లోపల వెతికితే జరుగుతాడు. ఈ నేననే తలంపు యొక్క మొదలు లోపల వెతికిన వాడికి తెలుస్తుంది, బయట వెతికిన వాడికి తెలియదు. ఏంటంటే నేననే తలంపు యొక్క మొదలు బయట లేదు, లోపల ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దిస్ ఇస్ మై లాస్ట్ ప్రేయర్. నా చివరి ప్రార్థన ఏంటంటే, మిమ్మల్ని ఎవరినైనా స్తోత్రం చేసినా, మిమ్మల్ని ఎవరినైనా విమర్శించినా, ముందు మీ శాంతిని పోగొట్టుకోకండి, మీ నెమ్మది, మీ నెమ్మది స్థితిని పోగొట్టుకోకండి. అది పోగొట్టుకోకుండా ఉంటే మీ సాధన బాగా సాగుతుంది. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.